ప్రకృతి యొక్క అవగాహన చేతనత్వం యొక్క అవగాహన యజ్ఞ విధానము అన్నది మనకి గుర్తు ఉండాలి. కుక్క కుక్కగానే ఉంటుంది, ఆవు ఆవుగానే ఉంటుంది, గుర్రము గుర్రంగానే ఉంటుంది. ఏ వృక్షము మనం తీసుకుంటే ఆ వృక్షము లాగే ఉంటుంది. కానీ మనిషిలో ఉన్నటువంటి చేతనత్వ విజ్ఞానం ఏమిటి అంటే స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేసుకోగలడు. జంతువుల కంటే హీనమైన స్థితిలోకి దిగజారగలడు. దేవతలకి కూడా మార్గదర్శకుడుగా ఉండగలిగేటటువంటి చేతనత్వంలో కూడా ఉండగలడు. అంటే ఆల్ బ్యాండ్స్ స్పెక్ట్రమ్, చేతనత్వం యొక్క అన్ని అవధులు స్పృశించగలడు. స్పృశిస్తూ దానికి అతీతముగా ఉండగలడు. వాడు ఏ చేతనత్వంలో ఉన్నా ఆ చేతనత్వములో తాను ఉన్నాను అని గుర్తిస్తూ దానికి అతీతముగా ఉండగలడు. ఈ స్థితిని మేధ అని ఋషులు పిలిచారు. మేధాతిథి అని ఒక ఋషి పేరు వస్తుంది, ఒక చేతనత్వ స్థితి పేరు వస్తుంది మనకి వేదాలలో. అది ఋషి పరంపర గురించి చర్చిస్తున్నప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మీరు అవగాహన చేసుకోవాల్సింది ఏంటి అంటే అశ్వమేధ ప్రక్రియ ముందు ఆంధ్ర రాష్ట్రానికి తర్వాత ప్రపంచానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది దాని గురించి మనం చర్చించుకుంటూ మేధ అనే శబ్దం గురించి మనము అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. మేధ అంటే చేతనత్వంలోని మార్పు. కానీ ఆ చేతనత్వంలో మార్పు వచ్చింది అంటేనే అర్థము మిగతా చేతనత్వ స్థితులు లేవు అని. నువ్వు కెమిస్ట్వి అయినప్పుడు ఫిజిసిస్ట్వి కాదు, తండ్రిగా మాట్లాడుతున్నప్పుడు కొడుకువి కాదు, కొడుకు అయినప్పుడు అన్నవి కాదు, అన్నమైనప్పుడు స్నేహితుడివి కాదు. ఇన్ని మేధలున్నాయి మనలో. ఈ మేధ అనే పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది మేధ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక మేధాయజ్ఞము, తండ్రిగా మేధో, తల్లిగా మేధో, అన్నగాను శత్రువుగాను మిత్రుడుగాను. ఇన్ని మేధాయజ్ఞాలలో రెండు మేధాయజ్ఞాలకి ఉపనిషత్తులో కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఒకటి గోమేధము, రెండవది అశ్వమేధము. సృష్టి ఆరంభంలో దేవతలకి ఆవు శరీరము అశ్వము యొక్క శరీరము చూపించట సృష్టికర్త, ఇందులో మీరు నివసిస్తారా అని. మా నచ్చలేదన్నట్టు మానవ శరీరం చూపిస్తే ఒప్పుకున్నాయిట, ఎస్ అని దూరిపోయే తక్షణమే. మళ్ళా ముహూర్తం ఏం పెట్టుకోలేదు. అవి ఏ ఉపనిషత్తులో వస్తుంది? తైత్తిరి ఉపనిషత్తు అనుకుంటా. ఈ కథ దాన్ని కాస్త చూడండి. ఆవుకి గుర్రానికి ఉన్నటువంటి తేడా కూడా మనకి అవగాహన కావాలి. ఏంటి ఆ తేడా అంటే గో అనేటటువంటిది, గో మేధము అనేటటువంటిది వాక్ శక్తిని ఉపయోగించుకునేటటువంటి చేతనత్వము. వాక్ శక్తిని ఉపయోగించుకునేటటువంటి చేతనత్వాన్ని గో అంటాం మనం. దాన్నే సూర్యకిరణాలు అని కూడా అంటాం. సూర్యకిరణాల ఉపస్థితి జలముతో కలిసినప్పుడు వాక్కు ఏర్పడుతుంది అన్నది ఒక విజ్ఞానం. అది సూర్యకిరణములు నీటితో కలిసినప్పుడు వాక్కు ఏర్పడుతుంది, అందువల్లనే కాన్సన్ట్రేటెడ్ సూర్యకిరణాలు, కేంద్రీకృతమైనటువంటి సూర్యకిరణాలు అగ్ని. అగ్ని కేంద్రీకృతమైనటువంటి సూర్యకిరణాలు. ఎలా ఓ దూది ఉంది ఎండలో పెట్టారు మీరు ఎండాకాలంలో కూడా, ఏమంటుకోదది. కానీ ఆ ఎండాకాలంలో ఆ దూది మీద కనుక మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగారనుకోండి, ఒక ఏమంటారు దాన్ని లెన్స్ పెట్టి, అగ్ని ఏర్పడుతుంది. అంచేత సూర్యకిరణాలలో ఉన్నటువంటి అగ్ని ఏకత్రితమవుతే జరుగుతుంది, సహకరించుకుంటే జరుగుతుంది, సంగతీకరణం చెందితే జరుగుతుంది. అందువల్ల దాన్ని అగ్ని విద్య అన్నాం, మంత్ర విద్య అన్నాం. ఇది అవగాహన చేసుకోండి చాలా జాగ్రత్తగా. మనం అగ్ని అనేటటువంటి మాటని వాక్కుకి కూడా ఉపయోగిస్తాం. మనం వాక్నే అగ్నిగా ఉపయోగించుకుంటారు. మనం మన యొక్క శక్తి ఎంత ఉన్నది అంటే నీ వాక్ శక్తి ఎంత ఉన్నది అని. కానీ వాక్ శక్తి నువ్వు కూర్చున్న కుర్చీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇంట్లో వాడి మాట ఎవడు విండు, కానీ వాడు ఫీల్డ్ మార్షల్ మిలిటరీలో. మనం చెప్తాం జనరల్కి జనరల్ ఎవరని, ఇంట్లో వాడి మాట ఎవడు విండు కానీ వాడు జనరల్. కానీ వాడు జనరల్ గా ఉన్నప్పుడు, ఫీల్డ్ మార్షల్ గా ఉన్నప్పుడు వాడు వాక్కి ఆ శక్తి దేని వల్ల వచ్చింది, ఆసనం వల్ల వచ్చింది, వాడు కూర్చున్నటువంటి కుర్చీ వల్ల వచ్చింది. ఇంట్లో వాడి మాట వినకపోవచ్చు ఎవడు, కానీ ప్రిన్సిపాల్ గా వాడు ఏం చెప్తే జరుగుతుంది. అదే రకరకాల ఆసనాలు ఉన్నాయి మనకి. ఈ ఆసనాలన్నీ కూడా మేధా యజ్ఞములే. అంటే ఆ ఆసనాలు మీ చేతనత్వాన్ని మారుస్తాయి, అది ఎక్సర్సైజ్ గా మార్చుకున్నటువంటి దుస్థితికి వచ్చాం మనం. నువ్వు ఒక ఆసనములో కూర్చోవాలి అంటేనే అర్థం ఏంటి అంటే సంగతీకరణం ఉండాలి. నువ్వు డైరెక్టర్ అనుకో, ఆ బాలనందరినీ మీరు సంగతీకరణం చేయగలగాలి. మినిస్టర్ అయితే నీ మినిస్ట్రీని సంగతీకరణం చేసుకోగలగాలి. యజమాని, ఆ కర్మకాండకి నువ్వు యజమాని అవుతే, ఇంటికి యజమాని అవుతే, దేనికి యజమాని అవుతే, ఆ దానికి నువ్వేం చేయగలగాలి, సంగతీకరణం చేసుకోగలగాలి. ఈ సంగతీకరణము చేసుకునేటటువంటి ప్రక్రియ ఆసనము అన్నది మర్చిపోతాం మనం. ఆసనాలు వేసేస్తూ ఉంటాము, కానీ ఆసనాల వల్ల ప్రకృతిలో జరిగేటటువంటి ప్రాణశక్తి యొక్క సంగతీకరణము అర్థం కాకపోవటం వల్ల ఆసనాలు వేస్తే వచ్చేటటువంటి భౌతిక లాభాలు గ్యారంటీగా ఉంటాయి. దానికోసమైనా వేసుకోవచ్చు అది. కానీ ఋషులు కేవలము నీ రోగాన్ని నివారించడానికి మాత్రము ఆసనాలను ప్రకటీకరించలేదు. ఆసనాలు యోగ విద్యలోని మూడవ స్థాయి, యమ నియమ తర్వాత ఆసనాలు. దాన్ని బట్టి అయినా మనకి అవగాహన అవ్వాలని మానసిక స్థితి గురించి చెప్తున్నారు అని. యమ నియమాలు మానసిక స్థితులు, అవి ఫిజికల్వి కాదు. అది దాని తర్వాత వాడు ఆసనం పెడుతూ ఉంటే నువ్వు భౌతిక శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఉంటే ఏం జరుగుతోంది అక్కడ, నీ మేధ ఆ ఆసనం వల్ల మారుతోంది. ఎలా మారుతోంది అన్న అవగాహనతో చేసినప్పుడు యోగ విద్యగా అవుతుంది ఆసనము, లేకపోతే ఎక్సర్సైజ్ అవుతుంది. ఎలా నువ్వు దాన్ని ఉపయోగించుకుంటున్నావు అన్నది ఇంపార్టెంట్. అది మేధ అనే పదానికి అర్థం, హౌ యు ఆర్ యూటిలైజింగ్ ఇట్. దానిని మీరు ఉపయోగించుకోగలుగుతున్నారా లేదా, అతి అవగాహన లేనటువంటి మేధ ఏమిటి అంటే, మనకి అసలు మానవ జన్మ ఎందుకు వచ్చిందో తెలియదు. మనకి తల్లిగా బతకగలం, తండ్రిగా బతకగలం, మినిస్టర్గా బతకగలం, రాజనీతిజ్ఞుడుగా బతకగలం, సర్వోచ్చమైనటువంటి దేశం యొక్క ప్రభువుగా, సూపర్ పవర్ యొక్క ప్రెసిడెంట్ గా నువ్వు బతకగలవు. కానీ నువ్వు ఏ మేధలో ఉన్నా ఆ పదాన్న యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకోండి. నువ్వు ఏ మేధలో ఉన్నా అసలు నువ్వు మానవ శరీరధారిగా ఎందుకున్నావు అనేటటువంటి మేధ లేదు. ఈ మేధాయజ్ఞాలన్నీ మిమ్మల్ని అటు తీసుకెళ్తాయి. అటు తీసుకెళ్ళకపోతే మళ్ళా కర్మకాండే. నువ్వు ఎంత గొప్పగా దాన్ని ఆర్గనైజ్ చేసినా మొత్తము సమాజంలో ఈనాడు ఉన్నటువంటి 800 కోట్ల 900 కోట్ల మంది చేత కూడా నువ్వు గాయత్రి మంత్ర జపం చేయించేసినా మేధ లేకపోతే, మేధ అంటే అర్థమైంది ఎప్పుడేంటో, అవగాహన లేకపోతే అది యజ్ఞ ప్రక్రియ కాజాలదు, నటన మాత్రమే అవుతుంది. కానీ అది అవసరమే. ఎందుకు అవసరం? నేను చాలాసార్లు మీకు ఉదాహరణ ఇచ్చాను. జీవితం అన్నది ఒక ప్రాక్టికల్ విధానం తప్ప థియరిటికల్ విధానం కాదు. నువ్వు జీవించడం అంటే జీవించాలి. అక్కడ థియరీ చెప్పేది ఏం లేదు. అక్కడ ఏ విధంగా కారు డ్రైవర్ గా నువ్వు మారాలి అంటే నీ మేధ ఎలా మారాలి? కారు డ్రైవింగ్ అనేటటువంటి అవగాహన మనకి రావాలి. ఎన్ని పుస్తకాలు చదివితే వస్తుంది? పుస్తకాలు చదివితే రాదు అది. కానీ పుస్తకాలు చదవటం వల్ల ఏం వస్తుంది? మీకు నేర్చుకోవాలనే తపన పెరగవచ్చు. ఏదైనా అడ్డంకులు ఉంటే ఇది ఇంత గొప్పది కదా, ఆ అడ్డంకులు తొలగించుకోవాలి అనేటటువంటి కోరిక పెరగవచ్చు. అంటే ఏంటి, మీ కోరికను పరిపుష్టం చేయవచ్చు అధ్యయనము. కానీ అధ్యయనం మిమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళదు. కానీ మీరేమీ చదవలేదు, దాని గురించి ఏమీ అవగాహన లేదు. కారు ముందు కూర్చున్నారు డ్రైవింగ్ సీట్ లో, కూర్చొని ఏం చేయాలి ఇప్పుడు? మీరు డ్రైవింగ్ వచ్చిన వాడు ఏం చేస్తాడో అది చేయాలి. మీరు యజ్ఞ విద్యలో ఆధ్యాత్మికతలో ఇంత సింపుల్ థింగ్ మర్చిపోయాం మనం. మర్చిపోయాను, నేను సాధన చేసుకుని ఆ స్థితికి వెళ్ళాక పనిచేస్తానంటాడు వీడు. అంతే అవగాహన కాలేదు, మేధ లేదని అర్థం. కారు డ్రైవింగ్ నేను ఎక్స్పర్ట్ అయ్యాక డ్రైవ్ చేస్తానన్నాడు అనుకోండి వాడు, రాదు. మరేం చేయాలి? వచ్చిన ఆసనంలో కూర్చోవాలి వాడు, అంతే కదా. ఏ సీట్లో కూర్చోవాలి వాడు? నేను పక్కన కూర్చుంటానండి, కారు డ్రైవింగ్ ఏం చేస్తాడు వాడు? వాడు ఏ ఆసనంలో కూర్చోవాలి? కారు డ్రైవింగ్ యొక్క ఆసనంలో కూర్చున్న తర్వాత వాడి మేధ మారాలి. వాడికి తెలియాలి అక్కడ ఏం చేయాలో. తెలిసాక ఏం చేయాలి? అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇదే యోగ విద్య యొక్క లక్షణాలు కూడా. అందులో యోగ విద్యకి మీరు ఫార్ములాలు చదవటం ఎందుకు, మంత్రాలు నేర్చుకోవటం ఎందుకు, తంత్రాలు ఎందుకు, ఏమీ అక్కర్లే. ఒక కారు డ్రైవింగ్ మీరు నేర్చుకుంటున్నప్పుడు, కంప్యూటర్ నేర్చుకుంటున్నప్పుడు ఏమి చేస్తారో అదే ఇక్కడ చేస్తాం మనం. ఆసనం అంటే అది. ఆసనమే మేధను తెలుపుతుంది. ఆసనం అది. నేను ఎప్పుడూ ఉదాహరణ ఇస్తాను కదా, నాకు ఆ సినిమా భలే నచ్చుతుంది, రాజేంద్ర ప్రసాద్ సినిమా. నాకు ఆ సినిమా పేరు ఎప్పటికీ గుర్తురాదు. మేనేజర్ చూడటానికి మేనేజర్ లాగా అనిపించడు, వీడు హీరో, నాకు వీడు మేనేజర్ లాగా అనిపించడు. కానీ సినిమాలో వీడు వాచ్మెన్ ఏదో చాలా లో గ్రేడ్ లో ఉంటాడు ఆ పొజిషన్ లో. వచ్చే వాళ్ళందరూ వీడు మేనేజర్ అనుకుని వీడి దగ్గరికి వెళ్తుంటే వాడి గుండు మండిపోయి వాడిని ఉద్యోగం నుంచి తీసేస్తారు. చెప్పింది అర్థం ఉందా? ఎందుకు ఈ ఉదాహరణ ఇచ్చాను నేను? అవగాహన లేనటువంటి జీవితం జీవిస్తున్నాం మనం. ఏ మేధ ఉన్నా ఆ మేధ మనలో లేదు, నటన ఉంది. పూజ చేస్తున్నాం, నటిస్తున్నాం, తండ్రిగా నటిస్తున్నాం, తల్లిగా. నటన అంటే నేను మామూలుగా వాడే నటన గురించి మాట్లాడటం లేదు. అవగాహన లేనటువంటి జీవితము మేధ లేనటువంటి జీవితం అంటున్నా నేను. ఎలా చేస్తున్నావు అంటే అభ్యాసం. తండ్రిగా మీకు అభ్యాసం అయిపోయింది, తల్లిగా మీకు అభ్యాసం అయిపోయింది, అన్నగా మీకు అభ్యాసం అయిపోయింది, శత్రువుగా ఎలా జీవించాలో మీకు అభ్యాసం అయిపోయింది. ఇంకేం చేస్తున్నారు? దాన్ని మేధ లేకుండా ఆచరణ చేస్తున్నారు. అంటే ఆసనము లేకుండా చేస్తున్నారు. ఆసనం అంటే ఇప్పుడు అర్థమైందా ఏం చెప్తున్నాను నేను? అంచేత మీరు మేధాయజ్ఞములు చేయదలుచుకున్నప్పుడు ఆసనాలు చాలా అవసరం. కానీ మనం వేసేటటువంటి ఆసనాలు దేవత్వ స్థితిని ఎలా పొందటానికి వీలు పడతాయో తెలిపేవే మన దేవతల యొక్క ఆసనాలు. పద్మాసనములో లేనటువంటి దేవత ఎక్కడైనా ఉన్నదా? కనీసం ఎక్కడో ఒక చోట ఓ పద్మం చేతిలో అయినా కాళ్ళలో అయినా ముక్కులో అయినా పెడతాం ఎక్కడో అక్కడ. అంటే ఏంటన్నమాట, దేవతా స్థితికి చాలా ముఖ్యమైనటువంటి మేధ పద్మము. ఏంటి పద్మం యొక్క లక్షణం? సూర్యకిరణాలు వేపే సూర్యకిరణాలు ఉంటే తప్ప వికసించదు. బురదలో ఉన్న బురద దానికి అంటదు. ఆ ఆసనం అంతేగా, ఒక ఆ ఆసనము మీరు ఎందులో నిష్ణాతులు అవ్వాలన్నా ఆ ఆసనం ఉండాలి మీకు. దైవీ గుణాలకే కాదు, దైవశక్తులకే కాదు, మీరు భౌతిక జగత్తులో ఏది పొందాలన్నా కూడా ఈ చేతనత్వంలో మార్పు ఉండాలి. పద్మాసనం అది. అంచేత ప్రాణాయామం చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు పద్మాసనంలో కూర్చోమని చెప్పటం ఎందుకు? మీరు ఆ ఆసనంలో కూర్చుంటే సహజముగా ఆ మానసిక స్థితి వస్తుంది, అది మనం గమనించాం. వస్తుంది గ్యారంటీగా. పద్మాసనం ఏమని చెప్పేది ఎందుకు? ఋషులు యోగులు కూడా నువ్వు వేసేస్తే నీకు ధ్యాన స్థితి వస్తుంది, కానీ వస్తుందని తెలిస్తే ఈజీగా వస్తుంది. ఈ వస్తుంది అని తెలిసి చేసే ప్రక్రియ మేధాయజ్ఞము అంటాం. మేధాయజ్ఞము అనే పేరు ఎక్కడ వచ్చినా దాని అర్థం ఏమిటి అంటే మనం తెలిసి చేస్తున్నాము అని. రెండు మేధాయజ్ఞాల గురించి చెప్తూ ఆసనాలు వైపు డైవర్ట్ అయ్యాను నేను. గోమేధము, అశ్వమేధము గురించి వివరిస్తూ ఆసన ప్రక్రియ ఎందుకు చెప్పాను అంటే, ఆవులు లేని కృష్ణుణ్ణి మనం ఊహించలేము, మనం వెనకాతల గోపాలుడు ఉండవలసినదే. ఆవులు అంటే నేను చెప్పాను అగ్ని విద్య అని, వాక్కు అని, సూర్యకిరణములు అని. ఎలాంటి సూర్యకిరణములు? కేంద్రీకృతమైనటువంటి సూర్యకిరణాలు. సూర్యకిరణాల యొక్క లక్షణం ఏంటి? ఎంత మలినమైనటువంటి నీరు ఉన్నా కిందకి జారిపోయే స్వభావం నీరుది. జలతత్వం యొక్క స్వభావం ఏంటి అంటే ఎప్పుడు పైకి వెళ్ళదు, అది కిందకి వెళ్తుంది. దానిని కూడా పైకి వెళ్లే స్వభావం గల దానిగా పవిత్రంగా మారుస్తాడు. కిందకి ప్రవహించే గుణం ఉన్నటువంటి నీరు ఆవిరిగా మారిపోగానే ఎక్కడికి వెళ్తుంది? అది పైకి వెళ్తుంది. మాలిన్యాలు పోతాయి. ఎంత మురికి నీటి మీదైనా అది ఆవిరిగా మారినప్పుడు అందులో మాలిన్యం ఉండదు. అందువల్ల ఆవుకి ఆ స్వచ్ఛత గురించి చెప్తాం మనం, పవిత్రత గురించి చెప్తాం మనం. ఆవులో పవిత్రత ఉందా లేదా అది మనం తర్వాత ఆలోచించుకుందాం, కాని ఉంది పవిత్రత అక్కడ. ఇందుకు నేను ఇందాకనే చెప్పాను ఆసనమే అంత విలువ. ఇప్పటికీ కూడా కాస్త డిసిప్లిన్ ఉన్నటువంటి స్కూల్స్ లో, కాలేజెస్ లో హెడ్ మాస్టర్ కుర్చీలో మిగతా టీచర్స్ కూర్చోరు, ప్రిన్సిపాల్ కుర్చీలో మిగతా వాళ్ళు కూర్చోరు. ఇప్పటికీ కూడా కూర్చుంటే ఏమవుతుంది? ఏం అవ్వదు. కూర్చుంటే ఏమవుతుంది? కుర్చీయే. కానీ ఏంటి తేడా అక్కడ? ఆ ఆసనం మీద కూర్చోగానే నీ మేధ మారిపోయింది అని ఒక అవగాహన ఉంది మనిషికి. ఆవు యొక్క శరీరములో ఈ సూర్య కిరణాల ఏకత్రీకరణ చేసి వాక్కుగా మార్చేటటువంటి శక్తి ఉంది. కనుక యజ్ఞము చేస్తున్నప్పుడు ఆవుని పక్కన ఉంచుకోమండి. ఇంకా సత్యకాముడి కథలో ఇంకా అద్భుతమైనటువంటి వివరణ వస్తుంది. 1000 ఆవులు ఉన్న చోట నువ్వు జీవించగలిగితే ఆత్మజ్ఞానం నీకు దానంటే అదే వచ్చేస్తుంది. నువ్వు ఏ సాధనలు చేయక్కర్లేదు, ఏ గురువు నీకు అక్కర్లేదు. వేదాలు ప్రమాణాలు మనకి అందులో ఏది చెప్తే అది కరెక్టే. ఇంకా దాన్ని మీరు డౌట్ ఏం చేయక్కర్లే, చేయగలగాలి దాన్ని. ఇప్పుడేమైంది అసలు? ఆవు యొక్క ఉనికి మనం భరించలేకుండా ఉన్నాం, గేదెల యొక్క ఉనికి మనం భరించగలం, కానీ మన ఆసనం మారింది, మన మేధ మారింది. ఈ మేధ వస్తే గేదెల్ని భరించలేం మనం, ఆవులు కావాలనిపిస్తుంది. ఆసనం మాట అవగాహన అవుతుందా? ఆసనం అంటే ఏం చెప్తున్నాను నేను? గోమేధము అంటే ఈ విధమైనటువంటి మేధ ఉన్నటువంటి మానవ శరీరము. మరి ఆ మానవ శరీరం ఒంటరిగా ఉంటుందా? ఆవుల మందలో ఉంటుంది. సామూహికత ఉండాలి ఎప్పుడు కూడా. ఇంతటా నేను ఒంటరిగా నేను సాధన చేసుకుంటాను, ఏ విద్య ఒంటరిగా రాదు. ఆధ్యాత్మిక విద్య సంగతి తర్వాత చూద్దాం మనం. ఈ స్కూల్స్ కాలేజెస్ అన్ని ఎందుకు పెట్టారు? ఎవరిలో వాళ్ళు చదువుకోవచ్చుగా. సామూహికత అవసరం. రేపు కంప్యూటర్లు ఉంటే ఎవరిలో వాళ్ళు చదువుకోవచ్చు మాస్టారు అంటారు, అక్కడ సామూహికత ఉంటుంది. ఒకే ప్రోగ్రామ్ అన్ని చోట్లకి పంపించబడుతుంది. ఒకే ప్రోగ్రామ్ పంపించకుండా నా కంప్యూటర్లో ఒకటి, వాడి కంప్యూటర్లో ఒకటి అవుతే విద్య వస్తుందా? కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఎన్ని రకాలుగా మనం చెప్పదలుచుకున్నా సామూహికత రావటం లేదు. కానీ దేవాలయాలన్నీ కూడా ఆ సామూహికత కోసమే ఏర్పాటు చేశారు. ఏ దేవాలయమైనా, చర్చి కావచ్చు, మస్జిద్ కావచ్చు, కానీ సామూహికత, దేవాలయాల యొక్క సామూహికతే గోమేధము అన్న అవగాహన మీకు నేను ఇవ్వగలిగితే ఇంతసేపు నేను చెప్పింది మీకు అవగాహన అయినట్టు, లేకపోతే నేను చెప్పలేకపోయాను మీకు. గోమేధము అంటే అర్థమైంది కదా, సూర్యకిరణములు ఏకత్రితమై వాక్కగా రూపొందే సామూహికమైనటువంటి జీవిత విధానాన్ని చేయించగలిగినప్పుడు అది గోమేధం అవుతుంది. ఆ గోమేధంలో మనం అందరం ఉన్నాం, మాట్లాడగలం మనం, సామూహికంగానే జీవిస్తున్నాం కదా. ఒక నగరంలో ఉన్నామంటే సామూహికంగానే జీవిస్తున్నాం కదా. పక్క ఇంటి వాడు వాడి పేరేంటో ఏంటో మనకి తెలియకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఒక సామూహికత అంటూ ఉంది. మీరు ఎక్కడుంటున్నారు అంటే గుంటూరు అని చెప్తాడు అమ్మడేనా. ఇది గోమేధం యొక్క లక్షణం. నగరములన్నీ కూడా గోమేధములే. ఆధ్యాత్మిక జగత్తులో మనం మాట్లాడదలుచుకోవాలి అంటే నగరాలన్నీ కూడా గోమేధాలే. ఈ పాయింట్ అర్థమైన ఇప్పుడు గోమేధ యజ్ఞము అంటే ఏమిటో, సామూహిక జీవితము వాక్శక్తిని ఉపయోగించుకుంటూ జీవించటము. కానీ ఆ వాక్శక్తి సూర్యకిరణాలు నీటి వల్ల వస్తుంది అన్నది కూడా వీడికి తెలియాలి. అది మనకి ఇప్పుడు తెలియదు. సూర్యకిరణాలకి నీటికి, సూర్యకిరణాలు నీటికి ఉన్నటువంటి సంబంధము, అందువల్ల కలశ స్థాపన, అగ్ని స్థాపన లేనటువంటి యజ్ఞమే లేదు. అగ్ని అంటే క్రిస్టలైజ్డ్ కాన్సన్ట్రేటెడ్ సూర్యకిరణాలు అన్నది మరవకండి, మళ్లీ మళ్లీ దాన్ని గుర్తుంచుకోండి. మళ్లీ మళ్లీ మీకు ఈ అవగాహన రావాలి. ఇది కాన్సన్ట్రేటెడ్ సోలార్ ఎనర్జీ. ఇంకాస్త ముందుకు వెళ్తే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా కాన్సన్ట్రేటెడ్ సోలార్ ఎనర్జీ. హైడ్రోజన్ పరమాణువు దగ్గర నుంచి బ్రహ్మ యొక్క ఆ స్థాయిలో ఉన్నటువంటి శరీర నిర్మాణము ఇవంతా కూడా సూర్యకిరణముల వల్ల ఏర్పడినదే. అందుకనే ఇమం వివస్వతే యోగం. ఈ విద్య మొట్టమొదట నేను సూర్యకిరణాలకి చెప్పాను. సూర్యకిరణాల నుంచి సూర్యుడు ఏర్పడతాడు. మనకంతా తలకింది, సూర్యుడి నుంచి సూర్యకిరణాలు రావు. సూర్యకిరణాల వల్ల సూర్యుడు ఏర్పడతాడు. మన శరీరం ఆవిర్భవించడానికి ముందు మనం ప్రాణమయ కోశం ఆవిర్భవించి ఉంటుంది, అది క్రిస్టలైజ్ అవుతుంది, మానవ శరీరంగా బయటకు వస్తుంది. ఈ ప్రక్రియ యొక్క అవగాహన గోమేధము. గోమేధము అనేటువంటి పదములో ఇంత విజ్ఞానం అమర్చారు ఋషులు. కాని వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ గోమేధం మీరు చేసినా కూడా సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మజ్ఞానము, మనిషిగా జీవించేది మీకు రాదు. అందువల్ల ఉపనిషత్తులు ఏం చెప్తాడు అంటే, ఆవు శరీరం చూపించి దేవతల్ని మీరు ఇందులోకి ప్రవేశిస్తారా అంటే మేము ప్రవేశించము అన్నాయిట. అవి ఇంచేత బంగారము క్రిస్టలైజ్డ్ సూర్యకిరణమే, వెండి క్రిస్టలైజ్డ్ సూర్యకిరణమే, ఇనుము క్రిస్టలైజ్డ్ సూర్యకిరణమే, తోటకూర క్రిస్టలైజ్డ్ సూర్యకిరణమే, మన జుట్టు క్రిస్టలైజ్డ్ సూర్యకిరణమే. అంటే ఇవన్నీ కూడా గోవులే. గోవులు అనేటటువంటి పదాన్ని మీరు ఇది అర్థం చేసుకోండి. గో అనేటటువంటి